The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం ఆగస్ట్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సరే, మనకిప్పుడు పెద్దంత మూవీస్ రిలీజ్ అయినవి ఏమీ లేవు. అంటే రిమార్కబుల్లీ రివ్యూస్ ఇచ్చేటట్టుగా అంత ఇదిగా ఏమీ లేవు. సో అందుకని ఇవాళ నేను మనము చాలా రోజుల నుంచి వింటున్నటువంటి హాంకాంగ్ ఇష్యూ గురించి చెప్దామనుకుంటున్నాను. హాంకాంగ్, చైనా ఈ రెండిటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అసలు ఎందుకు, అసలు ఆ వివాదం ఏమిటి, హాంకాంగ్ చైనా మధ్య ఉన్న వివాదం ఏంటి, ఎందుకు వీళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు, మొన్నటికి మొన్న ఎయిర్పోర్ట్లో కూడా దూసుకొచ్చారు కదా, ప్రతి 10 రోజులకి, వారానికి, నెల రోజులకి. అందుకే ముందు మనం అసలు ఆ ఇష్యూ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుందనేది చూద్దాం. సో ఆ విషయానికి గనక వస్తే, చైనా మిగతా నగరాలతో పోలిస్తే గనక హాంకాంగ్ చాలా భిన్నమైనది. భిన్నమైనది అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక పరమైనవి, లేకపోతే అధికారికంగా కూడా వాటికి కొన్ని అధికారాలు ఇవ్వడం ఇలాంటివి అన్నమాట. 150 ఏళ్లకి పైగా హాంకాంగ్ బ్రిటిష్ పాలనలో ఉంది. 1842లో హాంకాంగ్ ద్వీపాన్ని చైనా బ్రిటన్కి అప్పగించేసింది. ఆ తర్వాత 1898లో న్యూ టెరిటరీస్గా పిలిచే ఒక భూభాగాన్ని కూడా 99 సంవత్సరాల పాటు చైనా బ్రిటన్కి లీజుకిచ్చింది. కాలగమనంలో ఏమైందంటే హాంకాంగ్ చాలా రద్దీగా ఉండేటటువంటి ఒక పోర్ట్గా తయారైంది. 1950స్లో దాని ఫినాన్షియల్ వ్యవస్థ మొత్తం కూడాను ఒక రీవ్యాంప్ అయిపోయి, రీఫ్రెష్ అయిపోయి, ఊపందుకుని ప్రొడక్షన్ రంగం కేంద్రంగా అవతరించింది. అయితే పేదరికం, అస్థిరత కారణంగా చైనా ప్రధాన భూభాగం నుంచి చాలామంది హాంకాంగ్కి వలసకు వచ్చేవాళ్ళు. అక్కడ పనిచేసుకుందాము, చైనా కన్నా ఇక్కడ కొంచెం ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఎక్స్పోర్ట్స్ పోర్ట్ ఉంది, ప్రొడక్షన్ చాలా బాగుంది, ఫినాన్షియల్లీ వయబుల్, కాబట్టి చైనా కన్నా ఇది బెస్ట్, అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంది, పొల్యూషన్ ఎక్కువగా ఉంది, కమ్యూనిస్ట్ విధానాలు పెద్దంతగా అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ విధానాలే కానీ ఒక స్వతంత్రంగా దీనికంటూ ఒక స్టేచర్ని ఇది క్రియేట్ చేసుకుంది కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంలో చాలామంది బేసిక్ చైనా నుంచి ఇక్కడికి వలస వచ్చేవాళ్ళు. లీజ్ గడువు దగ్గర పడడంతో 1980స్లో దాని స్టార్టింగ్లో, 80స్ హాంకాంగ్ ఫ్యూచర్ మీద అటు బ్రిటన్ ఇటు చైనా డిస్కషన్స్ స్టార్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే నాకు ఇక్కడ బాగా ఆశ్చర్యం వేసేది, ఫ్యూచర్ ఎవరిది, హాంకాంగ్ది, కానీ హాంకాంగ్ని ఇన్వాల్వ్ చేయరు. చైనా బ్రిటన్ చర్చలు మొదలు పెడితే మీ ఫ్యూచర్ కోసమే అని చెప్పి చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం మొత్తం కూడాను హాంకాంగ్ని మాకు అప్పగించాలి అని వాదించింది. అయితే 1 కంట్రీ 2 సిస్టమ్స్, అంటే ఒకే దేశము కానీ 2 వ్యవస్థలు ఉంటాయి అనేటటువంటి ప్రిన్సిపల్ ప్రకారం 1997లో హాంకాంగ్ చైనాలో ఒక భూభాగంగా మారుతుంది అని 2 దేశాలు, బ్రిటన్, చైనా 2 అంగీకరించినాయి. దీని ప్రకారం చైనాలో భూభాగంగా ఉన్నా కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ వ్యవహారాలు తప్ప మిగతా అంశాల్లో హాంకాంగ్కి అత్యున్నత స్థాయి స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే హాంకాంగ్కి సొంతదైనటువంటి న్యాయ వ్యవస్థ, సొంతదైనటువంటి బార్డర్స్, ఒక కంట్రీకి ఉండేటటువంటి బార్డర్స్ ఇవన్నీ కూడాను ఏర్పడ్డాయి. అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ సభలు ఏర్పాటు చేసుకునే హక్కు, వాటితో పాటు పౌరులందరికీ ఇంకా రకరకాల విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి హక్కులు కూడా కొన్ని దక్కినాయి. అయితే చైనాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల ప్రజలకి లేనటువంటి స్వేచ్ఛ, ఆ హక్కులు ఇప్పుడు హాంకాంగ్ ప్రజలకు ఉన్నాయి. కానీ వాటికి కాలం చెల్లే తేదీ ఉన్నది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ చైనా అసలు ఇట్లాంటివి సహించదు అని విశ్లేషకులు అయితే అంటున్నారు. బట్ దెన్ హాంకాంగ్ వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటున్నది అని చెప్పి హాంకాంగ్లో స్థానికంగా ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమ సంస్థలు కొన్ని ఆరోపిస్తున్నాయి. డెమోక్రటిక్ వే అని అంటూనే వాళ్ళేమో చైనీస్ ఇవన్నీ కూడాను వాటి ప్రిన్సిపల్స్ కానీ వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తూ ఉండడం హాంకాంగ్ వాళ్ళకి నచ్చట్లేదు. సో ప్రజాస్వామ్యవాద నాయకులని అనర్హులను చేస్తూ తీసుకొచ్చినటువంటి ఆదేశాలని దానికి ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ ఈ అనధికారక ఆంక్షలని ఆర్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ప్రెషర్ని ఎదుర్కొంటున్నాము అని చెప్పి కళాకారులు, రచయితలు, పాత్రికేయులు వీళ్ళందరూ చెప్తున్నారు. అంటే వాళ్ళ మీద ఏదైనా అగెయిన్స్ట్గా రాసిన లేదు కార్టూన్స్ వేసిన ఇట్లాంటివి ఏవైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక డెమోక్రటిక్ వేలో ఉండాలి. ఎవరు ఎవరినైనా సరే వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ని చెప్పొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ట్ ద్వారా. కానీ చైనీస్ వే ఆఫ్ సేయింగ్లో అలా లేదు. కాబట్టి హాంకాంగ్లో కూడా అట్లాంటివే తీసుకురావడం వల్ల ఇప్పుడు అక్కడ ఎమర్జింగ్ ఆర్టిస్టులు కానీ ఇంటెలెక్చువల్ పీపుల్ కానీ ఆ యూత్ అక్కడ ఉండేవాళ్ళు చాలామంది మటుకు ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం హాంకాంగ్ సీఈఓని 1200 మంది సభ్యులున్నటువంటి ఎన్నికల కమిటీ ఎంపిక చేసింది. చైనాకి అనుకూలంగా ఉండే ఈ కమిటీని ఎన్నుకోవడానికి మాత్రం ఓన్లీ 6% ఓటర్సే అర్హులు. హాంకాంగ్లో ఉన్నటువంటి 6% ఓటర్స్ ఆర్ ఎలిజిబుల్ టు డిసైడ్ ద కమిటీ, చైనా కమిటీ. ఆ చైనా కమిటీ ఒక సీఈఓని అపాయింట్ చేస్తుంది. ఆ సీఈఓ హాంకాంగ్ని చూసుకుంటూ ఉంటాడు. మరి ఆ కమిటీ ఏదైతే ఉందో అది 1200 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీ. అండ్ ఆ కమిటీని సెలెక్ట్ చేసేది కూడా ఓన్లీ 6% ఓటర్స్ ఆఫ్ హాంకాంగ్ హూ ఆర్ సింపథెటిక్ టువర్డ్స్ చైనా. హాంకాంగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం 70 మంది సభ్యులు ఉంటారు. అందులో చాలా సీట్లకి ప్రత్యక్ష ఎన్నికలు అనేవి అసలు ఉండవు. ఓన్లీ చైనా సానుభూతి పరులు, చైనాకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి నేతలు ఆ పదవులను పొందుతూ ఉంటారు. ఆన్ ది కాంట్రరీ, చైనా పట్ల విధేయతను తెలిపేటటువంటి ప్రమాణం చేయడానికి నిరాకరించారు అని చెప్పి హాంకాంగ్ చైనా కాదు అన్న జెండాలని, ప్లక్కార్డ్స్ని పట్టుకున్నారని చెప్పి ఎన్నికైనటువంటి కొందరు లీడర్స్ని బహిష్కరించారు. సో టోటల్గా ఏంటంటే హాంకాంగ్ సీఈఓని సెలెక్ట్ చేసుకునేటటువంటి కమిటీ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి చైనా సానుభూతి పరులు కానీ ఆర్ ఇంకోవైపు చైనా పట్ల విధేయతను తెలిపేటట్టు ప్రమాణం చేయడానికి నిరాకరించడం ఆర్ హాంకాంగ్ చైనా కాదన్నటువంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం ఇలాంటి తిరుగుబాటుతనాన్ని చూపించారని చెప్పి కొంతమంది నేతలను బహిష్కరించడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఫ్రిక్షన్. హాంకాంగ్ నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి అని చెప్పి హాంకాంగ్ రాజ్యాంగం ద బేసిక్ లా చెప్తుంది. మరి విదేశాంగ వ్యవహారాలు తర్వాత కొన్ని అంటే 2-3 మాత్రమే వాళ్ళేమో చైనాకి వదిలిపెట్టి మిగతా అంతా వీళ్ళు స్పెషల్గా ఒక లా ఫ్రేమ్ చేసుకున్నారని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ బేసిక్ లాలో ఇది ఉంది, హాంకాంగ్ నాయకుడిని డెమోక్రటిక్ వేలోనే ఎన్నుకోవాలి తప్ప ఎవరో ఒక 6% ఓటర్స్ చైనా సానుభూతి పరులని కమిటీలో పెడితే ఆ కమిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఒక సీఈఓని ఎన్నుకుంటే ఇది కాదు మాకు కావాల్సింది అని చెప్పి. సో హాంకాంగ్ నాయకులని ఎన్నుకోవడానికి చైనాకి అనుకూలంగా ఉండే ఒక కమిటీ ప్రతిపాదించిన జాబితాలో ఉన్నటువంటి ఓటర్స్కి అవకాశం కల్పిస్తాము అని చెప్పి 2014లో చైనా గవర్నమెంట్ చెప్పింది. బట్ అదొక దొంగ ప్రజాస్వామ్యం అని చెప్పి విమర్శకులు అన్నారు. చైనా డిసిషన్ని ఒక దొంగ ప్రజాస్వామ్యంగా చెప్పారు. హాంకాంగ్ చట్టసభలో చైనా నిర్ణయం వీగిపోయింది. అసలు కనీసం అది చర్చకు కూడా రాకుండా. మరి ఇలాంటి సందర్భాల్లో గొడవలు స్టార్ట్ అయినాయి. దీని గురించి ఇంకా బోలెడంత విషయాలునే చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆహా అందము చిందే, హృదయ కమలం అందుకునే రాదొకడే, ఆహా అందుకునే రాదొకడే.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్, మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైన్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి 2014లో చైనా ప్రభుత్వం చెప్పినటువంటి, అంటే అక్కడ ఉండేటటువంటి హాంకాంగ్ నాయకులకు కూడా మేము అవకాశం ఇస్తాము అని ఏదైతే చెప్పిందో అది కరెక్ట్గా చెప్పలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్ హార్టెడ్గా చెప్పలేదు అన్న విషయం వాళ్ళకే అర్థమైంది. సో చట్టసభలో చైనా నిర్ణయం వీగిపోయింది. 28 సంవత్సరాల తర్వాత అంటే 2047లో హాంకాంగ్ రాజ్యాంగం అమలు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి ఏమవుతుంది అన్న విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు ఇప్పటిదాకా. చాలామంది హాంకాంగ్ ప్రజలకి అసలు వాళ్ళు చైనీస్ అన్నటువంటి భావన ఉండదు. హాంకాంగ్లో చాలామంది ప్రజలు మేము చైనా జాతికి చెందిన వాళ్ళం అని చెప్పుకోవడానికి చిరాకు పడతారు. వాళ్ళు నిజంగా చైనా జాతికి చెందిన వాళ్ళే అయినా కూడా హాంకాంగ్ ప్రాంతం చైనాలో ఒక భాగం అయినా కూడా వీళ్ళంతా వాళ్ళని వాళ్ళు చైనీయులుగా భావించరు. అది వరకు యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ చేసినటువంటి ఒక సర్వేలో అక్కడ మెజారిటీ ప్రజలు హాంకాంగర్స్ అంటారు, మామూలుగా ఇప్పుడు ముంబైకర్స్ అంటారు కదా అట్లాగా హాంకాంగర్స్గా భావిస్తారని, ఓన్లీ 15% మాత్రమే మేము చైనీయులము అన్న భావన ఉన్నట్టుగా చెప్పారు. హాంకాంగ్ యూత్లో ఓన్లీ 3% మాత్రమే వాళ్ళు చైనీయులు అన్న భావన ఉంది. ఇంకా కాస్త పాతతరం వాళ్ళన్నా కనీసం ఒక 15% మెంబర్స్ అంటారు మేము చైనీయులమని. యూత్ అయితే మరీ దారుణం, 3% వాళ్ళు మాత్రమే మేము చైనీస్ అని చెప్తారు, మిగతా అంతా మేము హాంకాంగ్ వాళ్ళమనే చెప్తారు. 2017లో జరిగినటువంటి సర్వే చెప్పింది ఈ చైనీయులము అన్నటువంటి భావన వాళ్ళల్లో లేకపోవడానికి వాళ్ళకి చైనా ప్రజలకి మధ్య ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక న్యాయపరమైనటువంటి వ్యత్యాసాలను కారణాలుగా చూపిస్తూ ఉంటారు. దీంతోపాటు 150 పాటు హాంకాంగ్ వలస రాజ్యంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా హాంకాంగర్స్ ఇంకో కారణంగా చూపిస్తూ ఉంటారు. హాంకాంగ్లో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరగడం లాంటి కారణాలతో గత కొన్నేళ్లుగా హాంకాంగ్లో చైనీస్ సెంటిమెంట్ పట్ల కొంచెం వ్యతిరేకత పెరిగింది. కొంతమంది ఈ యూత్లో ఉండేటటువంటి ఆందోళనకారులు ఉంటారు కదా, వాళ్ళు చైనా నుంచి హాంకాంగ్కి స్వతంత్రం కావాలి అని అంటూ పిలుపునివ్వడం. దానివల్ల ఏమైందంటే చైనా చాలా ఇంకా ఎలాగైనా సరే దీన్ని మనం డీల్ చేయాల్సిందే, కొంచెం కష్టమే ఇది ఇప్పుడు అన్నట్టుగా తయారైంది. దానికి చైనా గవర్నమెంట్ సూప్లో పడింది అండ్ చైనా గవర్నమెంట్ని అప్రమత్తం చేసింది వీళ్ల రెవల్యూషనే. అయితే నేరస్తుల అప్పగింత బిల్లు ఏదైతే ఉందో దాని ఆమోదం కనుక లభిస్తే హాంకాంగ్ చైనా నియంత్రణలోకి వెళుతుంది అని ఈ ఆందోళనకారుల అభిప్రాయం. ఇప్పుడు జరుగుతున్న గొడవలు దాని గురించే. నేరస్తుల అప్పగింత బిల్లు ఉందో, ఈ బిల్లుకి గనక ఆమోదం లభిస్తే హాంకాంగ్ కూడా చైనాలో ఉన్నటువంటి మిగతా నగరాల లాగానే తయారవుతుంది అని ఒక నిరసనకారుడు ఇట్లా ప్లగ్ కార్డ్స్ అవి పట్టుకుని అవన్నీ మనకి దీంట్లో కూడా చూపించారు మీడియాలో. 2014 డిసెంబర్లో ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి చివరి నిరసన శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసిన సందర్భంలో నిరసనకారులు మేము ఖచ్చితంగా మళ్ళీ వస్తాం అని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాంకాంగ్లో జరుగుతున్నటువంటి నిరసనలు మనకి ముందే ఊహించినవే అనిపిస్తాయి తప్ప ఇదేదో కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చిందని మాత్రం మనకు అనిపించదు. అండ్ 2014 కన్నా ముందు 1966లో స్టార్ ఫెర్రీ కంపెనీ ఛార్జెస్ని పెంచడంతో నిరసనలు ఫస్ట్ స్టార్ట్ అయినాయి. ఆ ప్రదర్శనలు అల్లర్లుగా టర్న్అవుట్ అయిపోయి కర్ఫ్యూ వరకు వెళ్ళింది. ఆ టైంలో హాంకాంగ్ వీధులు వందలాది సెక్యూరిటీ బలగాలతోటి నిండిపోయినాయి. ఇది 1966లో. ఆ తర్వాత 1997లో మళ్ళీ నిరసనలు వచ్చినాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనలు రాజకీయ రూపం తీసుకుని చైనాకి అపోజిషన్గా తయారవుతూ చైనా తోటి తలపడుతున్నాయి. హాంకాంగ్కి స్వయం ప్రతిపత్తి ఉంటే వాళ్ళ నేతలని వాళ్లే ఎన్నుకునేటటువంటి అవకాశం ఆ ప్రాంత ప్రజలకు ఉంటుంది. ప్రస్తుతం ఆ స్వయం ప్రతిపత్తి కోసం చేస్తున్నటువంటి ఆందోళనల వెనకాల మా అభిప్రాయాలను కూడా వినండి అనేటటువంటి ఒక ఆశ కనపడుతుంది. 2014లో జరిగినటువంటి నిరసనల్లో హాంకాంగ్ ప్రజలు వాళ్ళ నేతలను వాళ్లే ఎన్నుకునే హక్కుని డిమాండ్ చేశారు. కానీ అంబ్రెల్లా మూమెంట్గా పిలిచేటటువంటి ఆ ఉద్యమం చైనాతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే ముగిసింది. ఆ తర్వాత 2014లో జరిగిన నిరసనల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం గట్టిగా వినపడుతున్నాయి. ఇది నేరస్తులను అప్పగించే బిల్లు విషయంలో. బట్ ఓవరాల్గా నేరస్తులను అప్పగించడం అయినా లేకపోతే అసలు స్వయం ప్రతిపత్తి కావాలనైనా లేకపోతే మా లీడర్ని మేమే ఎన్నుకుంటామనైనా ఆ కమిటీ చైనా కమిటీలో మేము ఇద్దరము ఓటేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకునేటటువంటి ఒక అవకాశం మాకు కావాలి, వీఆర్ నాట్ యువర్ స్లేవ్స్ అన్నట్టుగా ఉండేటటువంటి ఒక భావన, ఇవన్నీ అంటే ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకొని వాళ్ళు మా భూభాగము మా దేశము మా స్వయం ప్రతిపత్తి మేము పాలించుకుంటాం అనేటటువంటి ఒక నినాదంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా వింటే మనకి ఎక్కడో విన్నట్టు అన్నట్టు అనిపించట్లేదు? ఎవరైనా వాళ్ళ అస్తిత్వానికి వాళ్ళ ఐడెంటిటీ కోసమే పోరాడతారు అన్న విషయం మనకి క్లియర్గా అర్థమవుతుందిగా. బీట్ తెలంగాణ, బీట్ హాంకాంగ్, ఏదైనా సరే ఒక ఒక రాష్ట్రం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, వాళ్ళ చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ఇలా అన్నీ కూడాను వాళ్ళకంటూ ఒక ప్లేస్ స్టేటస్ ఇవన్నీ కావాలి అని వాళ్ళ ఉద్దేశం. అందులో భాగంగానే ఈ గొడవలన్నీ కూడాను. సో మరి ఇంకా దీనికి సంబంధించి బోలెడు వివరాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంతలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
తందాన్ని తాలే తందాన్ని తాలే తల్లి నన్ను నానే తానే నా Thank you. ఇంటి అరణాలు ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కానమంత విలువ చేసునా అభిమానమంత విలువ చేసునా ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేగులు జడను జుట్టి హంతలా నడిచి వచ్చే తిచ్చమా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా నడిచి వచ్చే చిత్తమా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
కందరన రారంగ
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాలని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జ వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అంబ్రెల్లా రెవల్యూషన్ టైప్లో వీళ్ళు చేస్తున్నారని చెప్పాను కదా నేను. అసలు ఎవరి తను, దానికి అసలు ఆద్యం ఎవరు, ఇవన్నిటి గురించి చెప్తాను. ఈ నేరస్తులను అప్పగించే బిల్లు విషయం మీద చైనాతో వీళ్ళకు ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, క్యారీ లామ్ హాంకాంగ్ ప్రజలకి క్షమాపణలు చెప్పినా కూడా ఏమాత్రం వాళ్ళు తగ్గకపోవడం, అసలు ఈ చైనాకి నేరస్తులను అప్పగించేటటువంటి ఎక్స్ట్రడిషన్ బిల్ అనేదైతే ఉందో దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రజలు చేసింది ఏంటి, ఇదంతా ఒక పెద్ద లూప్ అన్నమాట. ఫస్ట్ అసలు ఈ బిల్లును విరమించాలి అని చెప్పి క్యారీ లామ్ని అర్జెంటుగా రాజీనామా చెయ్యాలి అని వీళ్ళు ఫస్ట్ చేసిన యాజిటేషన్. అయితే బిల్లుని పూర్తిగా ఆపేస్తామని చెప్పి చెప్పారు సీఈఓ క్యారీ లామ్. కానీ అది అంటే ఇండైరెక్ట్గా చెప్పారన్నమాట, మేము మళ్ళీ దాన్ని పునఃసమీక్షిస్తాము, టెంపరీగా దాన్ని ఆపేస్తున్నాము, ఇలా చెప్పారు తప్ప పర్మనెంట్గా ఇంకా అసలు దీని గురించి ఆలోచించక్కర్లేదు, యూఆర్ రెస్ట్ అయ్యూడ్ అన్న విషయం అయితే చెప్పలా. దాంతో విపరీతంగా నిరసనలు అవి వచ్చినాయి. మెయిన్ ఏంటంటే హాంకాంగ్ ప్రజలందరూ కూడాను ఒక డెమోక్రటిక్ వేలో ఫ్రీగా ఎన్నికల ద్వారా వాళ్ళ నేతను వాళ్లే ఎన్నుకోవాలి అనేటటువంటి ఉద్యమాన్ని వాళ్ళు దానికోసమని చేస్తున్నారు. అయితే వీళ్ళందరి వెనకాల ఉన్నది జాషువా వాంగ్. అతను కీలకమైనటువంటి వ్యక్తి, యంగ్ పర్సన్, 22 ఇయర్స్, తనకి హాంకాంగ్లోనే చదువుతున్నారు. అయితే చైనాకి అనుకూలంగా ఉన్నటువంటి సీఈఓ అర్జెంటుగా రాజీనామా చెయ్యాలి అని ఫస్ట్ డిమాండ్ చేసినటువంటి వ్యక్తి. ఆ బిల్లు ఒకటే తీసేస్తే సరిపోదు, సారీ చెప్పినా అంతకన్నా సరిపోదు అని చెప్పి ఫస్ట్ అసలు ఈ అంబ్రెల్లా మూమెంట్ అనేది అయితే ఉందో దాన్ని స్టార్ట్ చేసింది ఈ జాషువా. 2014లో ఈ అంబ్రెల్లా మూమెంట్ ఫేస్ ఆఫ్ ది యూత్ అంటారు చూసారా, ఆ టైప్లో జాషువా వాంగ్ ఫస్ట్ పైకొచ్చారు. అయితే అటు ఎన్నికల విధానము, చైనా ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి విధానం రద్దు కావాలి అని చెప్పి ఈ అంబ్రెల్లా మూమెంట్ మెయిన్ డిమాండ్. మిగతా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడాను ఈ జాషువాకి సపోర్ట్ చేశారు. 79 రోజుల పాటు అప్పుడు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. హాంకాంగ్ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. కొందరు ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, ఒక బ్యాప్టిస్ట్ మినిస్టరు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. 2017 and 2018 రెండేళ్ళు వేరే వేరే కోర్టు తీర్పుల్లో జైలుకి వెళ్ళిన జాషువా, తర్వాత ఈ సత్ప్రవర్తన కారణంగా ముందు విడుదల చేస్తారు కదా ఆ టైప్లో, శిక్షని తగ్గించి ఒక 4 రోజులు జైల్లో ఉండి ఆ తర్వాత మొన్న ఈ మధ్య జూన్ 17th రిలీజ్ అయ్యారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను నిరసనలో పాల్గొంటానని ఫస్టే చెప్పి, నాయకురాలుగా ఉండడానికి క్యారీ లామ్ అసలు అనర్హులు అని చెప్పి, ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా ఇలా కొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఊపుతోటి బయటికి వచ్చి రాగానే మళ్ళీ స్టార్ట్ చేశారు. అయితే ఈ అంబ్రెల్లా మూమెంటు ఏదో అంటే తాత్కాలికంగా వీళ్ళు ఓకే మేము ఇప్పుడు ఈ బిల్లుని రద్దు చేసేస్తున్నాము టెంపరీగా, దాని మీద మళ్ళీ మేము కొంచెం పునః సమీక్షించి అప్పుడు ఏ విషయం మీద డిసిషన్ తీసుకుంటాము, ఇలాంటి డైలాగులు అసలు వద్దే వద్దు. వీ నో ద చైనీస్ స్ట్రాటజీ, అర్జెంటుగా మీరు దాన్ని అసలు పూర్తిగానే రద్దు చేసి పదవి నుంచి కూడా దిగిపోయి మేము ఒక కమిటీని నియమిస్తాము, కొంతమంది సభ్యుల్ని ఎన్నుకుని మొత్తం హాంకాంగ్ ప్రజలందరూ ఆ కమిటీ కొత్త సీఈఓని ఎన్నుకోవాలి అనేది వీళ్ళ నినాదం. సో ఇది ఇన్నాళ్ళు మేము ఏదో సరే ట్రై చేసాము కొంచెం సామరస్యంగా పరిష్కరించుకుందామని, కానీ వాళ్ళు అసలు ఎటువంటి ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏమో టియర్ గ్యాస్లు పెప్పర్ స్ప్రేలు ప్రయోగించి నిరసనకారుల మీద దాడికి ప్రయత్నిస్తోంది. అంటే ఏంటి, హాంకాంగ్ ప్రజలని ప్రభుత్వ వ్యతిరేకులుగా తయారు చేయడమే అవుతుంది. సో మేము ప్రభుత్వ వ్యతిరేకంగా తయారు అవ్వట్లేదు, మమ్మల్ని తయారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మారాలి అని జాషువా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఫ్రీడమ్ కోసం అని ఖచ్చితంగా ఒక ప్రైజ్ ఉంటుంది, అండ్ వీఆర్ రెడీ టు పే దట్ ప్రైజ్. టీఆర్ గ్యాస్ కానీ పెప్పర్ స్ప్రే కానీ మీరు ఏమైనా రక్తమైనా సరే మేము చిందిస్తాం, తప్ప ఈ నిరసన ప్రదర్శనలు మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో 10 లక్షలకి పైగా హాంకాంగ్ సిటిజన్స్ మళ్ళీ డ్యూటీస్లోకి వస్తారు అని ఉద్ధృతం చేశారు. అయితే మొన్న ఈ మధ్య కూడా మీరు గమనిస్తే హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర విపరీతమైన నిరసనలు అవి చెప్పారు. తర్వాత 10 రోజుల పాటు ఆల్మోస్ట్ అసలు ఏవి ఒక టోటల్ స్తంభింపజేసేసి కార్యకలాపాలు ఏవి జరగకుండా చూసి కొంచెం సీరియస్గానే చేశారు కదా. అయితే చాలా విమాన సేవలు రద్దయిపోయినాయి. స్టిల్ విమానాశ్రయంలో కొన్ని ప్రదేశాల్లోకి నిరసనకారులు ప్రవేశించడాన్ని రద్దు చేస్తూ టెంపరీగా కొన్ని ఆదేశాలు కూడా తీసుకొచ్చుకున్నారు, అయినా కూడా ఎవరిని ఆపలేకపోయారు. టెర్మినల్ బిల్డింగ్స్లోకి వేల సంఖ్యలో ఆందోళనకారులు ప్రవేశించి అక్కడే కూర్చుండిపోయి బైఠాయించేసి అసలు ఒక రేంజ్లో చేశారు నిరసన. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లోకి మఫ్టీలో పోలీసుల్ని పంపిస్తున్నట్టు హాంకాంగ్ పోలీస్ శాఖ ఇంతకుముందు అంగీకరించింది. అయితే వాళ్ళు నియంత్రించేటటువంటి పోలీస్ దళాలు కూడా విమానాశ్రయంలోకి వచ్చేసరికి వాళ్ళకి అర్థం కాలి అసలు ఫస్ట్. ఎందుకంటే బాగా రద్దీగా ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్లో హాంకాంగ్ కూడా ఒకటి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా 10 వారాల నుంచి జరుగుతున్న 10 రోజులు అయితే మరీ ఇంకా డ్రాస్టిక్గా జరిగింది. సో ప్రయాణికులకి చాలా అసౌకర్యం వచ్చింది అది ఇది అని దానికి కూడాను వీళ్ళు ప్లక్కార్డ్స్ అవి పట్టుకున్నారు సారీ అని చెప్తూ. కానీ ఆందోళనకారులు మాత్రం ఎక్కడా అసలు కనీసం కొంచెం కూడా వాళ్ళు ఓకే పర్వాలేదు మేము కొంచెం వెనక్కి తగ్గుతాం వీళ్ళ వల్ల అని ఎక్కడ వాళ్ళు అనట్లేదు. అసలు హాంకాంగ్ బార్డర్ అయినటువంటి సెన్జన్లో సైనిక వాహన శ్రేణి ఉన్న ఫొటోస్ని చైనా ప్రభుత్వము మీడియాలో ప్రచురించింది. అంటే కొంచెం తీవ్రంగా జరుగుతున్నాయి నిరసనలు, ఇట్లాగే కనుక కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హాంకాంగ్ సీఈఓ క్యారీ లామ్ నిరసనకారులకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే బార్డర్లో చైనా బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం అందిందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని అటు ట్రంప్ కూడా చెప్పాడు. ఏది ఏమైనా వీళ్ళు అంటే ప్రశాంతంగా ఉండాలి అని అన్నారు అంటే ఖచ్చితంగా మీరు ఏదో ఫైట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే. ఇవన్నీ కూడాను ఏంటంటే పిర్రగిల్లు జోలబాడే రకాలు కాబట్టి. సో గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సంయమనం పాటించాలి అది ఇది అన్నది అని అంటే వీళ్ళు ఏదో చేస్తారు, అయినా సరే మనం కొంచెం శాంతం ప్రశాంతంగా ఉండాలి అనేటటువంటి ఆ ఫీల్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉండేది కదా, మరి 1997లో చైనా పాలన కిందకు వచ్చింది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒక దేశం రెండు వ్యవస్థల ప్రిన్సిపల్ కింద హాంకాంగ్ పార్షియల్లీ స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా కొనసాగుతుంది. దానికంటూ సొంత చట్టాలు, సొంత పౌరసత్వము, పౌర స్వాతంత్రము ఇవన్నీ కూడాను ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. చైనాతో పోలిస్తే చాలా ఫ్రీడమ్ ఉంది చెప్పాలంటే. అయితే నిందితుల్ని చైనాకు అప్పగించడానికి వీలుగా చట్టం చేసేందుకు హాంకాంగ్లో ఉన్నటువంటి చైనా అనుకూల ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు అక్కడి నుంచి ఇంకా ర్యాపిడ్గా ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళెవ్వరూ హ్యాపీగా లేరు కొన్ని విషయాల్లో. ఈ ఆర్టిస్టులు కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ కార్టూనిస్టులు కానీ రచయితలు కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళెవరికీ స్వేచ్ఛ లేదు, చైనాకు అగెన్స్ట్గా ఏమైనా రాస్తే వాళ్ళని శిక్షిస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి మాకు లేదు, మాకు కొంచెం ఇట్లాంటి ఒక ఫ్రీడమ్ కావాలని వాళ్ళు చెప్పారు. సో అదేది లేకుండా ఉన్నందువల్ల ఇప్పుడు పైగా దానికి తోడు ఇది అంటే ఏదో అంటారు చూసారా, ఒకటికి ఇంకోటి తోడైనట్టు అట్లా మూలిగ నక్క మీద తాటు పండులాగా. ఇప్పుడు ఇది కూడా అయ్యేసరికి ఇంకా పూర్తిగా వాళ్ళు కొంత లక్షల్లో ర్యాలీల్లో పాల్గొని ఈ చట్టానికి అట్లాగే స్వేచ్ఛ కోసము వాళ్ళు పోరాడుతున్నారు. ఈ చట్టాన్ని తీసేయాలి, ఆ సీఈఓ దిగిపోవాలి, అలాగే ఖచ్చితంగా మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రతినిధులు ఒక కమిటీగా ఏర్పడి, మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి హాంకాంగ్కి సీఈఓగా నిలిచి మమ్మల్ని పరిపాలించాలి. వీ వాంట్ టోటల్ ఫ్రీడమ్, ఇది వాళ్ళు కోరుకునేది. మరి ఈ నిరసన ఎప్పటికి ఆగుతుందో, హాంకాంగ్ నిజంగా చైనా నుంచి విముక్తి పొందుతుందా లేదా, ఇవన్నీ కూడా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ ఫర్ నౌ, అసలు దీనికి అంతటికీ కూడా కారణము ఒక యాప్ అన్న విషయం మీకు తెలుసా? అంటే ఏదైనా సరే ఒక ఆందోళన జరగాలి అని అంటే ప్రజలు రోడ్డు మీదకి రావాలి, దానికి జనాల్ని మొబిలైజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఎంత వాళ్ళకి ఇబ్బంది, అంత ఏమంటారు దాన్ని, ఆ జోష్ లేకపోతే వీళ్ళు ఎందరూ ఒకటేసారి రోడ్డు మీదకి వస్తారు? అండ్ దెన్ ఇవన్నిటినీ మొబిలైజ్ చేసింది ఒక యాప్ అంటే మీరు నమ్ముతారా? ఎస్ చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గల బయలేతలేదా చిగులు చిగురించెను. నిన్ను నేను చూసే వేళ, నన్ను నీవు చూడలేలా, నిన్ను నేను చూసే వేళ, నన్ను నీవు చూడలేలా, నేను పైకి చూడగానే నీవు నన్ను చూడలేలా. తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, మొలక నవ్వు దాచుకోకు జిలుగు బయట జారనీకు, కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు ఈ నిరసనలు ఇంతలా వ్యక్తమైనవి కదా, మరి దీని వెనక ఖచ్చితంగా ఒక పెద్ద వ్యవస్థ లేకపోతే ఒక చాలా పెద్ద అవస్థ ఉండి ఉంటుందని మనం అనుకుంటాం. కానీ వ్యవస్థ లేదు, అవస్థ లేదు. యాప్స్ ద్వారా ఇంతమందిని సమీకరించడం సాధ్యమైంది. మీరు అది నమ్ముతారా? యూకే పాలన నుంచి చైనా పాలనలోకి మారిన రోజైన జూలై 1న నిరసనకారులకి, పోలీసులకి మధ్య హాంకాంగ్లో విపరీతమైనటువంటి ఘర్షణలు తలెత్తినాయి. ఆ వార్షికోత్సవం రోజు వీధుల్లో ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపించినాయి. అయితే జెండా ఎగరవేసే వేడుకల దగ్గర నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి వాళ్ళు ప్రభుత్వ భవనంలో కూడా దూసుకెళ్లేసరికి ఇంకా వీళ్ళు కంట్రోల్ చేద్దామనుకున్న వీళ్ళ దాంట్లో నుంచి వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది. అయితే కొత్తగా ఇప్పుడు అంటే ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి, నేరస్తులను అప్పగించే బిల్లు విషయంలో, అయితే అధికార మార్పిడి రోజు ప్రతి 7 ప్రజాస్వామ్య అనుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈసారి భద్రతా కారణాల దృష్ట్యా కార్యక్రమాలను తగ్గించుకోవాలని ఆర్ రద్దు చేసుకోవాలని పోలీసులు నిర్వాహకులకి చెప్పారు. హాంకాంగ్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర జెండా ఎగరేసే కార్యక్రమానికి సోమవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు అన్ని దారుల్ని దిగ్బంధం చేశారు. వందలాది మంది నిరసనకారులు పోలీసులకు ఎదురెళ్ళడంతో ఘర్షణ విపరీతం అయిపోయింది అప్పుడు. అండ్ ఈ ప్రజా ఉద్యమాన్ని నాయకులు కాకుండా యాప్స్ నడిపిస్తున్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. హాంకాంగ్లో ఉన్నటువంటి ఒక సాధారణ భవన సముదాయంలో ఒక మారుమూల గదిలో టోనీ అని, అది అసలు పేరు కాదు, టోనీ అని ఒక మామూలు వేరే పేరేదో మారు పేరు పెట్టుకుని ఒక వ్యక్తి ల్యాప్టాప్ ముందు పెట్టుకుని కూర్చుంటాడు. దాని ద్వారా లక్షల కొద్ది టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ గ్రూపులని, ఆన్లైన్ ఫోరమ్స్ని అని నడిపిస్తున్నారు. హాంకాంగ్లో జరుగుతున్న ఆ నిరసనల కోసం టోనీ ఒక స్వచ్ఛంద కార్యకర్తలాగా పనిచేస్తాడు. తనలాంటి చాలామంది వందల సంఖ్యలో టెలిగ్రామ్ గ్రూప్స్ని నడిపిస్తూ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఉంటాడు. వివాదాస్పద నేరస్తుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా ఈ మధ్య జరిగిన నిరసనల్లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పాల్గొన్న దాని వెనకాల ఉన్నటువంటి హస్తం ఈ టోనీదే. ఆ భారీ ర్యాలీలు కానీ అవన్నీ కూడాను. అయితే హాంకాంగ్ తిరిగి చైనాతో కలిసిన రోజైన జూలై 1న కూడా నిరసనల్లో పాల్గొనడానికి జనం వచ్చారు. దానికి కూడాను అదే మెయిన్, ఏదో ఆకాశలం అన్న పిలుపు టైప్లో చాలా వరకు ఏంటంటే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపించుకునే యాప్స్ ద్వారా చాలా రకాల గ్రూప్స్లో అలాగే ప్లాట్ఫామ్స్లో ఇవి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చేరినాయి. కొన్ని గ్రూప్స్లో అయితే 70,000 మంది వరకు యాక్టివ్ సభ్యులు ఉన్నారు. హాంకాంగ్ జనాభాలో ఇది జస్ట్ 1%. నిరసనల గురించి సమాచారం ఆర్ గ్రూపుల ద్వారా ఏదైనా దానికి సంబంధించిన న్యూస్ అంతా కూడాను వెంట వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి. పోలీసుల గురించి సమాచారం, దగ్గరలో జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ తెలియజెప్తూ ఒకళ్ళనొకళ్ళు వార్న్ చేసుకుంటూ ఉంటారు. అటు లాయర్స్, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్న డాక్టర్సు, కొన్ని గ్రూప్స్ ఇట్లా కొంచెం ప్రొఫెషనల్స్తో ఉంటాయి. సో అట్లా నిరసనల్లో ఉండి ఎవరైనా పోరాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు అవసరమైన సహాయం కూడా చేస్తూ ఉంటారు. అటు కేసులు అవ్వకుండా అలాగే మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తూ, వాళ్ళు ఏమైనా టియర్ గ్యాస్లు అవి అంటే ఏమైనా కొంచెం దాడి జరిగితే, గాయాలైతే వాళ్ళకి చికిత్స చేయడం ఇలాంటివి అన్నమాట. సో ఇలా నిరసనల నిర్వహణకి ఆన్లైనే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని వాళ్ళకి అనిపించింది. సో సమాచారాన్ని వెంటనే చేరేసే సౌలభ్యం దొరికినట్టు వాళ్ళు అంటే తెలియడం కోసం అని చెప్పి యాప్స్లో టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఒక రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకుని దేన్ని ఎంచుకోవాలి అనే విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్కే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఒక 4,000 మంది పాల్గొనేటట్టు టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు లేదా ఏదైనా సరే, అందులో పోల్ కూడా పెడతారు. ఏ రోజైతే బాగుంటుంది, ఎంతమంది వస్తే బాగుంటుంది, ఎట్లాంటి ఒక నిరసన వ్యక్తం చేస్తే బాగుంటుంది అని 39% అసలు వెళ్ళాలా వద్దా అనే విషయం మీద ఓటింగ్స్ అవి వేసిన ఇవి కూడా ఉన్నాయి. సో అలాంటి యాప్స్ తయారు చేసి దాన్ని వాడటం వల్ల వీళ్ళ ఉద్యమానికి నిజంగా ఒక కొత్త ఊపిరి వచ్చిందని చెప్తూ ఉంటారు. ఐఫోన్స్, ఐప్యాడ్స్లో ఉండే ఎయిర్ డ్రాప్ యాప్ ద్వారా మిగతా కార్యక్రమాల గురించి, పోస్టర్స్ గురించి బహిరంగ ప్రదేశాల్లో షేర్ చేసుకుని మరీ, అలాగే ఒక క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా కూడా కొంతమంది అజ్ఞాత నిరసనకారులు 3.4 crores పైగా నిధుల్ని సేకరించి G20 సదస్సు సందర్భంగా కొంచెం వివాదాస్పద నేరస్తుల అప్పగింత చట్టం మీద చర్చ ఒకటి చేపట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఈ డబ్బుతోటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి ప్లాన్ వేసుకున్నారు. సో టెక్నాలజీ కారణంగానే నాయకులు లేకుండా ఈ ఉద్యమం ఇంత బాగా నడుస్తుంది. అండ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి నిరసనలకి ప్రధాన కారణం కాబట్టి హాంకాంగ్ బ్యాప్టిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన దీనికి తన సపోర్ట్ని కూడా చెప్పారు. అలాగా 3-4 phones ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర, ఒక ఐప్యాడు, ల్యాప్టాపు, ట్యాప్టాపు, కంప్యూటర్స్, అలా ఒక్కో వ్యక్తి ఒక 5-6 accounts వాడుతూ ఉంటాడు. సో ఒకే అకౌంట్ని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఏ ఖాతాలు ఎవరివి అనేది కనుక్కోవడం అసలు ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ఇలాగా అంటే వీళ్ళు ఒక ఉద్యమంలో భాగమయ్యే ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి దీన్ని ట్రిగర్ చేయడానికి ఇలాంటి యాప్స్ అవి యూజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ గ్రూప్ అడ్మిన్ ఉండేవాళ్ళు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు కదా, గ్రూప్లో ఎవరు ఏ పోస్టులు చేస్తారనేది వాళ్ళ నియంత్రణలో ఉండదు. కాబట్టి నన్ను ఎందుకు చేస్తున్నారు, నాకేం తెలుసు, నేనేమో వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, నేను లేను, కావాలంటే చూసుకోండి అని అట్లా చెప్పి మొత్తానికి వాళ్ళు తప్పించుకునేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటర్నెట్లో దాక్కున్నా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయగలం అని గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే కూడా వాళ్ళు ఏం చేయలేకపోవడానికి కారణం మాత్రం అదే, ఎందుకంటే ఎవరు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అలా మొత్తానికి యాప్లు, టెక్నాలజీ ద్వారా ఈ నిరసన ఇంత ఊపందుకుంది. ఇదండి హాంకాంగ్ చైనా మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్, దానికి వెళ్ళి చేసినటువంటి ఈ రివల్యూషన్. మరి ఇది ఎప్పటికీ ఏమవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి మటుకు ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రానికి ఇంతటితో నేను ముగింపు పలుకుతున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. August 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Oh.
ఎల్ల